హరే కృష్ణ. మనం యోగ, ప్రాణాయామ, మంత్ర, మెడిటేషన్ ఇవన్నీ ఎందుకు చేస్తామో దాని గురించి కొంచెం చర్చిద్దాం. ఫస్ట్ మన శరీరం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మన శరీరాన్ని ఒక అవగాహన అంటూ ఉండాలి. మన శరీరం మీద మనకి దేంతో తయారైంది, ఎలా తయారైంది, వేరు వేరు సైన్స్ ప్రకారంగా ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది మన శరీరం. ఆయుర్వేద ప్రకారంగా మన శరీరము కఫ, వాత, పిత్త దీంతో తయారై ఉంటుంది. దాంట్లో బ్యాలెన్స్లో ఏదైనా డిఫరెన్స్ వస్తే, దాంట్లో కఫ ఏదైనా, వాత అయినా, పిత్త అయినా, దీంట్లో ఏదైనా తక్కువ ఎక్కువ అయితే మనకి శరీరంలో అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. ఆయుర్వేదంలో ఏం చేస్తారంటే వీటన్నిటినీ బ్యాలెన్స్గా ఉండేటట్టుగా చూస్తారు. హోమియోపతిలో మన మనస్సుతో వాళ్ళు డీల్ చేస్తారు. ఏదైతే వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారో వాళ్ళు మనసు కొంచెం స్థిరంగా మంచిగా ఉంటాయి. హోమియోపతి ప్రకారంగా ఏంటి అంటే మన మనసులో ఏవైనా మనకి కొంచెం లోటు, ఏదన్నా ఇబ్బంది కలిగితే అదే అనారోగ్యానికి కారణం అని. అందుకే వాళ్ళు ట్రీట్మెంట్ అంతా మనసుకి ఇస్తారు. అదే యోగా ద్వారా వెళ్తే, అష్టాంగ యోగ, ఈ యోగా ద్వారా వెళ్తే వాళ్ళ ప్రకారంగా ఏంటి అంటే మన శరీరం వాయువులతో తయారైందని. ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన. అయితే ఈ వాయువులో ఏదన్నా బ్యాలెన్స్లో ఇంబ్యాలెన్స్ ఉంటే ప్రాణవాయువులు అంటారు. ఈ ప్రాణవాయువులో ఏదన్నా లోటు ఉంటే దాని ద్వారా శరీరానికి ఇబ్బంది కలుగుతుందని. అందుకే వాళ్ళు ప్రాణాయామము, కొంచెం యోగాసనాలు చేస్తారు. దాని ద్వారా ఆ ప్రాణవాయువుల్ని వాళ్ళు బ్యాలెన్స్ అయ్యేటట్టుగా చూస్తారు. అదే మనం న్యాచురోపతి లేకుంటే అక్యుప్రెషర్ అవి పెడతారు. వాళ్ళ ప్రకారం ఏంటంటే కొన్ని ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి శరీరంలో, అక్కడ ప్రెస్ చేయటం వల్ల కాళ్ళకి, చెల్లికి మన యొక్క నరాలన్నీ కొంచెం ఫ్రీ అయిపోయి మనకి ఏదైనా అనారోగ్యం ఉంటే అది ఫ్రీ అయిపోతుంది. ఒక్కొక్క హీలింగ్ ఉంటుంది, ప్రాణిక్ హీలింగ్. వాళ్ళ ప్రకారం ఏంటంటే కొన్ని ఎనర్జీస్ వాళ్ళు సప్లై చేస్తారు. ఈ చేతికి ప్రాబ్లం ఉన్నా, కాలికి ప్రాబ్లం ఉన్నా అక్కడ ఎనర్జీ ఇచ్చి, ఏ శరీరంలో భాగంలో ఉంటే అక్కడ ఎనర్జీని ప్రొవైడ్ చేసి అలా వాళ్ళు హీల్ చేస్తారు. అదే అలోపతికి వస్తే వాళ్ళు గ్రాస్గా చూస్తారు. ఓకే, ఏ ప్రాబ్లం, ఏ శరీరంలో ఏ ప్రాబ్లం అయినా ప్రాబ్లం ఉంటే దాన్ని కట్ చేసి ఓపెన్ చేసి దాన్ని ట్రీట్ చేసి పెట్టేస్తారు. అయితే ఏది కరెక్టు అంటే అన్ని రకాలుగా కరెక్టే, మనం ఏ లెవెల్లో చూస్తున్నామన్నది. ఇప్పుడు మన దేశం మ్యాప్ ఉంటుంది, ఒకటి పొలిటికల్ మ్యాప్ అని, ఒకటి జాగ్రఫీ మ్యాప్ అని, ఒకటేమో ఎలా అంటే కొన్ని రోడ్లు గురించి వివరణతో ఒక మ్యాప్ ఉంటుంది, కొన్నేమో రాష్ట్రాల విభజన ఎలాగ ఉందన్నది మ్యాప్ ఉంటుంది, కొన్ని ఖనిజాలు ఎలా ఉన్నాయో దాని ప్రకారం ఒక మ్యాప్ ఉంటుంది, కొన్ని వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ ఎక్కువ పడతాయి, తక్కువ ఎక్కడుంది, పంటలు ఏవి ఎక్కడ పండిస్తారు, రకరకాలైన మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ ఏం చెప్తుందంటే ఆ యొక్క విషయం గురించి చెప్తుంది. అదే దేశం గురించి అర్థం చేసుకోవడానికి ఎన్నో రకాలైన మ్యాప్స్ ఉంటాయి, దాని గురించి వివరణిస్తూ ఒక ఈ మ్యాప్ ప్రకారంగా మీకు ఈ విషయాలు తెలుస్తుంది. అదేవిధంగా శరీరాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ఎన్నో రకాలైన వివిధ ప్రకారాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ సైన్సే. ప్రాణాయామైనా, అలోపతి అయినా, న్యాచురోపతి అయినా, ఆయుర్వేద అయినా, హోమియోపతి అయినా, ఇంకేది ప్రాణిక హీలింగ్ ఇంకా ఎలా ఉన్నా కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ప్రకారంగా అదొక సైన్స్. శరీరాన్ని ఆ విధంగా అర్థం చేసుకుంటారు, దాని ద్వారా మనకి సరిగ్గా ఆరోగ్యం ఉండేటట్టుగా చూస్తారు. ఆరోగ్యం మంచిగా ఉంటే మనం ఏదైనా కార్యం చేయగలుగుతాము. ఈవెన్ యోగా, ఆయుర్వేద వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకొని భగవంతుడికి సేవ చేయమని. అయితే ఇక్కడ మనం కొంచెం ప్రాణాయామం గురించి చర్చించుకుందాం. ఎందుకంటే దాని నుంచి మనకి మన కర్మ నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనందరం దేనికి ప్రయత్నిస్తున్నామంటే మనం ఈ కర్మ బంధం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నాం. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామంటే డాక్టర్ గారు నాకు ఇటువంటి చెడ్డ కర్మ ఉంది, దీని నుంచి ఏదో ఒక రకంగా బయటపడండి అని. సో అదేవిధంగా మనం జ్యోతిషుల దగ్గరికి వెళ్ళినా కానీ, లేకుంటే ఏదన్నా పూజలు పునస్కారాలు చేసినా కానీ, వాటన్నిటి ఉద్దేశం ఏంటి అంటే ఏదో రకంగా ఈ కర్మ నుంచి బయటపడటం. అయితే ఇక్కడ ఈ ప్రాణాయామం చాలా మంచి పద్ధతి మనం కర్మ నుంచి బయటపడటానికి. సో ఎలా అది చేయాలన్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏ దాని యొక్క వెనకాల సైన్స్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. అప్పుడు మనం చేసేదానికి ఏదైనా కానీ దాని వెనకాల సైన్స్ తెలుసుకొని చేస్తే అప్పుడు సరిగ్గా చేయగలుగుతాం. లేకుంటే 4 రోజులు చేసిన తర్వాత మానేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఏదో సెంటిమెంటల్గా చేస్తారు. మన బుద్ధితో ఏదైనా విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని చేస్తే దాని యొక్క ప్రభావం చాలా ఉంటుంది. ఓకే, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, పక్కింటి వాళ్ళు గుడికి వెళ్తున్నారు కదా నేను కూడా గుడికి వెళ్ళొస్తా అంటే దాంట్లో పెద్దగా ఉపయోగం ఉండదు. మనకు అటువంటి కన్విక్షన్ ఉండాలి, నాకు అటువంటి విశ్వాసం ఉండాలి, దానికి మనం ఆ విషయం గురించి శ్రద్ధగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అయితే ఇక్కడ మనం ఈ యొక్క ప్రాణాయామం మనకి ఎలా మన కర్మ బంధం నుంచి మనం బయటపడతాం, అంటే దాని నుంచి మనకి ఎటువంటి ఎట్లా ఆనందం కలుగుతుంది, అది చేయటం వల్ల మనం ఎందుకు ఆనందపడతాం అనేది తెలుసుకుంటే అప్పుడు చేయొచ్చు. ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన శరీరం పంచమహాభూతాలతో తయారైంది. దాని తర్వాత దాంట్లో సూక్ష్మ శరీరం కూడా ఉంది, మన బుద్ధి అహంకార చిత్తతోటి. దాని తర్వాత ఆత్మ అనేది ఉంటుంది. అయితే ఈ ఆత్మ శరీరంతో కనెక్షన్ ఎలా ఉంటుంది? ఆత్మ వచ్చి దివ్యమైనది, అది సచ్చిత్ ఆనంద. ఇది భౌతికమైన వస్తువే కాదు ఆత్మ, ఈ భౌతిక సంసారానికి సంబంధించింది కాదు. అయితే ఈ భౌతిక సంసారంలో ఎలా ఈ శరీరంతో ఆత్మిక కనెక్షన్ ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాల్సింది. ఈ కనెక్షన్ ఎలా వస్తుంది అంటే ప్రాణవాయువు ద్వారా వస్తుంది అని చెప్పబడుతుంది శాస్త్రంలో. ఇది వైదిక్ సైకాలజీ, సైకాలజీ ఎవరైతే చదువుతారో, కానీ ఇది మన వేదాల్లో చెప్పిన సైకాలజీ. ఇప్పుడు సైకాలజిస్టులు అందరూ స్టడీ చేస్తూ ఉంటారు, కానీ ఇది ఆల్రెడీ మనకి వేదాల్లో ఉంది. మన ఆత్మకి శరీరం కనెక్షన్ ఎట్లా? ప్రాణవాయువు ద్వారా. జనరల్గా జనాలు ఏమనుకుంటా అంటే ప్రాణ అంటే నేను ఊపిరి పీల్చుకుంటున్నాను వదిలేస్తున్నాను అది ప్రాణ అంటారు, కానీ ప్రాణవాయువు అంటే అది మన ఆత్మ నుంచి శరీరానికి కనెక్షన్ ఏదైతే ఇస్తుందో. ఎందుకంటే ఇది జడ వస్తువు, ఇది భౌతిక వస్తువు, అది ఆధ్యాత్మిక వస్తువు, రెండింటికి కనెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ ప్రాణవాయువు నుంచి వస్తుంది. ప్రాణ ఇదేంటంటే చాలా శక్తి, ఒక రకమైన సూక్ష్మమైన శక్తి ఆత్మని శరీరానికి కనెక్షన్ చేయడానికి, అంటే జడ వస్తువుతో ఆధ్యాత్మిక వస్తువుని కనెక్ట్ చేయడానికి. ఇది ప్రాణ ప్రతి చోట ఉంటుంది, గాలిలో ఉంటుంది, నీటిలో ఉంటుంది, మన శరీరంలో ఉంటుంది, అన్ని చోట వ్యాప్తి చెందుతుంది ప్రాణ. ఇదేంటంటే భగవంతుడి నుంచి స్వయంగా వస్తుంది, ఇది మనకి ఇంటర్ఫేస్ అంటారు దీన్ని, అంటే కనెక్షన్ చేసే వస్తువు. కనెక్షన్ లేకుంటే ఆత్మ వేరేలా ఉంటుంది? ఈ భౌతిక సంసారంలో కనెక్ట్ చేయడానికి ఈ ప్రాణవాయువును భగవంతుడు సృష్టిస్తారు. అయితే ఈ ప్రాణవాయువు ఎప్పుడైతే విడిచిపెడుతుందో అప్పుడు మనం అంటే వ్యక్తి ప్రాణం పోయింది అని. ప్రాణం పోయింది అంటే ఆ వాయువు పోయింది అంటే, ఇప్పుడు నన్ను ఎవరైనా ముట్టుకున్నారనుకోండి, నాకు తెలుస్తుంది ముట్టుకున్నట్టు, అంటే ఆ చేతన ఈ శరీరంలోకి ఎలా వచ్చింది? ఆత్మ ఎక్కడో హృదయంలో ఉంది. నన్ను ఎవరైనా ముట్టుకున్నారనుకోండి ఎక్కడైనా కానీ, నాకు తెలుస్తుంది ఓకే ఈ వ్యక్తి నన్ను ఎవరో టచ్ చేస్తున్నారు నన్ను. ఎలా తెలుస్తుంది? ఈ యొక్క జడ వస్తువు, ఇప్పుడు మొబైల్ని ముట్టుకుంటే మొబైల్కి తెలియదు నాకు టచ్ చేస్తున్నారు ఎవరు అని, కానీ మనకి తెలుస్తుంది. అఫ్కోర్స్ టచ్ మొబైల్కి తెలుస్తుంది. కాబట్టి నార్మల్గా అయితే మొబైల్ చైర్ అన్నా కుర్చీ అన్నా పట్టుకున్నాం అనుకోండి, దానికి తెలియదు మనం దాన్ని టచ్ చేస్తున్నట్టు. కానీ మన్ని ముట్టుకుంటే తెలుస్తుంది ఎక్కడ పట్టుకున్నా. ఎలా తెలుస్తుంది? ఆ చేతన అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రాణవాయువు నుంచి వస్తుంది. అయితే ఎప్పుడైతే ఆ ప్రాణం పోయింది అంటామో వెంటనే ఆ శరీరం నుంచి చేతన పోతుంది, మనం ఎక్కడ టచ్ చేసినా తెలియదు మనకి ఉందా లేదా అని. అయితే ఇది మనకి చేతన, నేను ఉన్నాను అని తెలుస్తుంది అంటే ఆ ప్రాణవాయువు ఉన్నట్టు. అయితే ఇక్కడ దీనివల్ల ఏంటంటే మన శరీరంలో మూమెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవరికన్నా పెరాలసిస్ వస్తుంటే వాళ్ళందరూ ఆ నర్వ్స్ ఆ నాడుల్లో ఏదో లోపం ఉంది అని. యాక్చువల్లీ నర్వ్స్ ఈ నాడి ద్వారా మనకి శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. నర్వ్స్ నాడి ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్గా ఉంటాయి. ఈ నాడి ద్వారా మనకి శక్తి అనేది ప్రవాహితం అవుతూ ఉంటుంది శరీరం మొత్తంలో. ప్రాణవాయువు నుంచి ఏదైతే శక్తి వస్తుందో ఈ నాడీల ద్వారా. దాని తర్వాత చక్రాలు అవన్నీ ఉంటాయి, తర్వాత దాని గురించి కూడా వివరంగా చర్చించుకోవచ్చు. అయితే పారాలిసిస్లో ఏమవుతుంది అంటే ఆ శరీరంలో ప్రాణవాయువు వెళ్ళట్లేదు, అందుకే ఆ వ్యక్తి యొక్క శరీరం అటువైపు భాగం కుడివైపు ఎడం వైపు కాలో చెయ్యో అది పనిచేయటం మానేస్తుంది, ఎందుకంటే అటువైపు వాయువు ప్రవాహం ఆగిపోయింది కాబట్టి. ముసలితనంలో కూడా మనకి చాలా ఎముకలు వాటిలో వీటిలో జాయింట్స్లో ప్రాబ్లం వస్తుంది అంటే అది కూడా కారణం ఏంటి అంటే అది కూడా మన శరీరంలో ఈ యొక్క వాయువులో లోపం. అందుకే యోగాసనాలు చేస్తారు. యోగాసనం చేయటం వల్ల ఏమవుతుంది, ఈ ప్రాణవాయువు ఏదైతే శక్తి ఉంటుందో ఆత్మ నుంచి వచ్చే శక్తి అది మొత్తం మంచిగా క్లీన్గా ఉండి మనం కొంచెం హెల్దీగా ఉండొచ్చు అన్నమాట. అందుకే మన బాడీ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మనం ఈ యొక్క యోగాసనాలు చేయటం ద్వారా. లేకుంటే రిజిడ్గా మారిపోతుంది, కొంచెం కదలి వెళ్ళాలన్నా అటు ఇటు కూర్చోవాలన్నా నించోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే ఆ వాయువులో కొంచెం దోషం వస్తుంది కాబట్టి. అందుకే మనం ప్రాణాయామాలు యోగాలు అవి చాలా మంచివి అంటే ఆ రకంగా చేస్తేనే అది మనకి మంచిది, ఎందుకంటే అది సైన్స్. ఏదో ఒక నార్మల్గా ఎక్సర్సైజులు చేస్తా అంటే ఎక్సర్సైజులకి ప్రాణాయామాలకి యోగాసనాలకి చాలా వ్యత్యాసం ఉంది. ఎక్సర్సైజ్ చేయటం వల్ల కొంతకాలం జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తారు, దాని తర్వాత ఏమవుతుందంటే ముసల్తనం వచ్చాక వాళ్ళ శరీరం ఎందుకు పనికిరాదు, వారికి చాలా ఇబ్బందులు కలుగుతాయి. అదే యోగాసనాలు చేస్తే అటువంటి ఇబ్బందులు ఉండవు, ఎందుకంటే అది ప్రాపర్గా ఆ విధంగానే మూమెంట్ చేయాలి మనం. ఏదైతే మనకి ప్రాపర్గా శక్తి వస్తుందో అదే రకంగా మనం మూమెంట్ చేస్తే అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు. అయితే ఈ ప్రాణవాయువు వీటిని తెలుసుకోవటం మనకు కొంచెం కష్టం, ఉందా లేదా ప్రాణవాయువు అవి. కానీ మనకి డైరెక్ట్గా ఇప్పుడు కనిపించే నాలుగు విషయాలు ఉంటాయి, అవేంటంటే చిత్త, అహంకారం, మనసు, బుద్ధి. ఇది కంప్యూటర్తో మనం పోల్చుకుంటే మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే కంప్యూటర్ అందరికీ అర్థమైంది కాబట్టి. అందుకే ఈ విషయాలన్నీ కొంచెం కంప్యూటర్తో పోలుస్తూ చెప్తాం, ఎందుకంటే అది మంచిగా గుర్తుంటుంది, అర్థమవుతుంది కూడా. ఇక్కడ అయితే ప్రాణవాయువు సరే ఇది వినటానికి బాగానే ఉంది కానీ మనకేం సంబంధం లేదు, ఉందా లేదా కూడా తెలియదు. కానీ ఈ నాలుగు విషయాలు మాత్రం అందరికీ తెలుస్తాయి, చిత్త, అహంకారం, మనసు, బుద్ధి. అయితే ఇక్కడ మొట్టమొదటిగా చిత్త గురించి అర్థం చేసుకుందాం. చిత్త అంటే దీన్ని అన్కాన్షియస్ మైండ్ అంటారు. అయితే మనకి ఈ అన్కాన్షియస్ మైండ్ ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్. మనకి కంప్యూటర్లో హార్డ్ డిస్క్లను ఉంటాయి, ఇది మొత్తం మన ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసుకుంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఈ యొక్క సృష్టిలో పంచమహాభూతాలు ఉన్నాయి, అగ్ని, పృథ్వీ ఉంది, జలం ఉంది, అగ్ని ఉంది, వాయు, ఆకాశం, అవన్నీ ఉన్నాయి. మన శరీరం కూడా దాంతో తయారు చేయబడింది, అంటే ఒరిజినల్గా ఉన్న పృథ్వీతో ఒరిజినల్గా ఉన్న జలము, వాయు, అగ్ని, ఆకాశం ఇవన్నీ తీసుకొని మనకు ఒక శరీరం ఇవ్వబడింది. అంటే అవి బయట ఉన్నాయి, లోపల ఉన్నాయి. అదేవిధంగా మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్త ఇవి కూడా సృష్టిలో నిర్మించబడి ఉన్నాయి, కొంత భాగం మనకి ఇవ్వబడుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. అంటే ఇది నా బయట లేదనుకోకూడదు. ఇవన్నీ ఏవైతే శక్తులు ఉన్నాయో ఇవన్నీ పరాశ శక్తి, వివిధైవ శృతి, ఇవన్నీ భగవంతుడి యొక్క శక్తులు. భూమిరాపో నలో వాయుర్ ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి అమ్మే భిన్నా ప్రకృతి రష్టద. భగవంతుడు అంటే ఇవన్నీ నా శక్తులే. ఏమేంటివి? భూమి అంటే పృథ్వీ, భూమి ఆప అంటే జలము, భూమి రాపో అనలో వాయు, అనల అంటే అగ్ని, వాయు అంటే వాయు, ఖమ్ అంటే ఆకాశం, మన బుద్ధి అహంకారం, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ భగవంతుడి శక్తులు. అంటే మొత్తం ఎప్పుడు అన్ని చోట్ల అది వ్యాప్తి చెంది. ఇప్పుడు ఆకాశం లేని ప్లేసం లేదు, వాయు అన్ని చోట్ల ఉంటుంది, అగ్ని అంటే కొంచెం వేడిగా ఉందంటే అగ్ని ఉన్నట్టే, ఆ వాతావరణంలో ఆవిరి కూడా ఉంటుంది అంటే జలం కూడా ఉంది. అంటే ఇవన్నీ ప్రతి చోట వ్యాప్తి చెందున్నాయి. అదేవిధంగా బుద్ధి, మనసు, అహంకారం కూడా ఉన్నాయి. దాని నుంచి మనకు కొంచెం కోటా ఇవ్వబడింది. సో అయితే ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే మనకి మన గురించి కరెక్ట్గా తెలిస్తే మనం ఏం చేస్తే మనకి మంచిదో కూడా తెలుస్తుంది. మన గురించి మనకు తెలియలేదనుకోండి మనం ఏం చేయాలో కూడా తెలియదు. అందుకు రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు కలకత్తాలో ఒక పెద్ద హోర్డింగ్ పెట్టారు, దాంట్లో ఒక మిలిటరీ డ్రెస్ పెట్టారు, ఇది వేసుకోండి మీకు ఏం చేయాలో తెలుస్తుంది అని రాశారు కింద. అంటే ఏంటి, ఇది వేసుకున్న వెంటనే ఓ నేను ఇప్పుడు మిలిటరీ మ్యాన్ని, నేను యుద్ధం చేయాలని తెలుస్తుంది. సో అదేవిధంగా మనం ఏంటో మనం తెలుసుకుంటే మనం ఏం చేస్తే మనం ఆనందంగా ఉంటామో తెలుస్తుంది. ఫస్ట్ మనం ఏంటో మనకు తెలియకపోతే ఏం చేయాలో కూడా తెలియదు. అది చాలా ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకుంటానికి. సో ఇక్కడ ఏంటంటే మొత్తం విశ్వంలో, సృష్టిలో ఒక చిత్త అనేది ఉంటుంది, దాంట్లో కోట మనకి ఇవ్వబడుతుంది. అంటే గూగుల్ ప్రకారం ఏంటంటే మనందరం మనం రాసుకున్న మెయిల్లు, మనం ఏమైనా ఫోటోలు, ఏవైన వీడియోలు అవన్నీ మనం స్టోర్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. అంటే గూగుల్ వాళ్ళ సర్వర్లో మనం పెట్టుకోవచ్చు. మన మొబైల్లో అంత ప్లేస్ లేదనుకోండి, డ్రైవ్స్ అని ఉంటాయి. డ్రైవ్ అంటే మనం మన మొబైల్లో పెట్టుకోని అవసరం లేదు, మనకు ఒక కొనుక్కోవచ్చు, ఫ్రీగా కూడా ఇస్తారు, కొంచెం స్పేస్ ఇస్తారు, అక్కడ పెట్టుకుంటాం మనం. సో అదేవిధంగా మనందరికీ ఒక స్పేస్ అంటూ ఉంటుంది, మన యొక్క చిత్త. అయితే ఎన్నో జన్మల నుంచి మనం చేసిన కార్యాలు, ఎన్నో మనకు వచ్చిన ఇంప్రెషన్సు, మనకు అనుభవాలన్నీ ఆ చిత్తలో సేవ్ అయి ఉంటాయి, ఆ చిత్తలోనే ఉంటాయి. దాని నుంచి కొంచెం మనసుకి బుద్ధికి వస్తుంది, దాని తర్వాత ఈ శరీర ఈ జన్మలకు ఈ కొంచెం కోట మనకు అర్థమవుతుంది. ఎట్లా అంటే, కొంతమందికి తెలియకుండానే నీళ్ళు అంటే చాలా భయంగా ఉంటుంది. అయితే ఈ చిత్తలో ఏంటంటే, మనం ఏ కార్యం చేసినా కానీ దాంట్లో స్టోర్ అవుతుంది. బేసికల్గా చిత్త అంటే ఏంటంటే, అన్కాన్షియస్గా మనం చేసిన మన కార్యాలన్నీ, మనకున్న అనుభవాలన్నీ దాంట్లో సేవ్ అయిపోయి ఉంటాయి. ఆ యొక్క ఇంప్రెషన్స్, ఆ యొక్క ప్రభావాలు దాంట్లో ఉంటాయి. అయితే మనం ఏదైనా చేస్తున్నామంటే ఆ ప్రభావం వల్ల ఇంకో రకంగా ప్రవర్తిస్తాం మనం. ఎట్లా అంటే, ఎవరికన్నా తెలియకుండానే చాలామందికి చిన్నప్పటి నుంచే వారికి నీళ్ళంటే భయం ఉంటుంది, కొంతమందికి హైట్ అంటే భయం ఉంటుంది, కొంతమందికి కత్తులంటే భయం ఉంటుంది, కొంతమందికి చిన్న చిన్న పురుగులంటే భయం ఉంటుంది. ఇట్లా ఫోబియాస్ అంటారు వీటిని. ఈ భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ జన్మలో అయితే వాళ్ళు ఏమీ చేయలేదు, నీళ్లతో ఇప్పుడు సంబంధం కూడా లేదు. ఎందుకంటే ముందు జన్మలో వాళ్ళకి ఏదన్నా దుర్ఘటన జరగటం వల్ల, నీటిలో వాళ్ళు మునిగిపోవటమో, లేకుంటే ఏదన్నా అగ్ని వల్ల వారికి ఏదన్నా ప్రమాదం కలిగిటో, హైట్ నుంచి వాళ్ళు ఎప్పుడన్నా జారి కింద పడ్డారేమో, అట్లా దానివల్ల వాళ్ళకి ఒక రకమైన భయం కలుగుతుంది. చిన్నప్పుడు ఏదన్నా పురుగులు చూస్తే దాని నుంచి భయం. ఇదంతా ఎక్కడ సేవ్ అవుతుంది అంటే, ఇదంతా మన చిత్తలో సేవ్ అయిపోతుంది. సో దానివల్ల ఆ భయం కలుగుతుంటుంది ఆ యొక్క ప్రభావం వల్ల. అందుకే ఈ సైకియాట్రిస్ట్లు ఏం చేస్తుంటారంటే హిప్నసిస్లోకి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఎప్పుడైతే మనకి ఆ యొక్క సంఘటన జరిగిందో అక్కడికి తీసుకెళ్తారు మనని, ఫ్లాష్ బ్యాక్ లాగా తీసుకెళ్ళి ఆ యొక్క సంఘటనలో మనం ఆ విధంగా మనకి ఎఫెక్ట్ అయిన సిచ్యువేషన్ని మళ్ళీ చూపిస్తారు. మళ్ళీ అది చూడటం వల్ల ఆ యొక్క ప్రభావం పోతుంది, ఆ భయం పోతుంది. అలా వారికి ఆ ఫోబియా నుంచి బయటపడతారు. అఫ్కోర్స్ ఎన్నో వేలాది లక్షలాది ఆ తాళ్ళు మనని కట్టేస్తున్నాయి, ఆ విధంగా దాని నుంచి బయటపడటం అంత సులభం కూడా కాదు. కానీ ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంత మనం బయటపడటానికి ప్రయత్నిస్తామో అంత మన యొక్క ప్రభావాలన్నీ అంటే మనకి పద్ధతులు ఉంటాయి వేరువేరుగా. అయితే ఇక్కడ మనం చేసే ప్రాణాయామం వీటన్నిటి గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈ ఎఫెక్ట్ నా మీద ఉంది, ఇప్పుడు నేను ఈ రకంగా నేను ప్రవర్తిస్తున్నాను, నాకు కోపం ఎక్కువ ఉంది, లేకుంటే నాకు చాలా చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అయిపోతుంటా నేను, లేకుంటే ఎప్పుడూ ఏదో ఒక రకంగా డిస్టర్బెన్స్గా ఉంటుంది మైండ్, ఏదో అన్యాయం జరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది, లేకుంటే ఎప్పుడు చాలా లేజీగా ఉంటాం, ఉత్సాహం ఉండదు, లేకుంటే చాలా చాలా కామము క్రోధము ఇవన్నీ లోభము ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో వీటన్నిటి నుంచి బయటికి ఎలా పడతాం అంటే, ఏదో ఒక మార్గం ఉండాలి కదా. భగవంతుడు సృష్టిని నిర్మించారు, ఒక సిచ్యువేషన్ ఇచ్చారు అంటే జస్ట్ అలా ఇచ్చి వెళ్ళిపోలేదు ఆయన. ఆయన చాలా దయతో పాటు దాని నుంచి బయటకు వెళ్ళడానికి మార్గం కూడా ఇచ్చారు. మనం తెలుసుకొని దాని నుంచి బయటకు వెళ్ళే బాధ్యత మనది. దానికి సరిపడా అని శాస్త్రాలు ఇచ్చారు, దానికి సరిపడా గురువులు ఇచ్చారు, దానికి సరిపడా ఆయన వచ్చి ఉదాహరణ చూపించడానికి కూడా ఆయన మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. సో ఇవన్నీ భగవంతుడు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే, మనకి దాని నుంచి సహాయపడటానికి చేస్తున్నారు. మనకి ఏదో రకంగా మనం బాధ్యతగా అది అర్థం చేసుకొని, ఓకే ఇది నా బాధ్యత, నేను దీని నుంచి బయటకు వెళ్ళాలనుకుంటే అది మనకే సహాయపడుతుంది. సో ఇక్కడ మనం చిత్త గురించి అర్థం చేసుకున్నాం. అయితే చిత్త ఏంటంటే, మనం పెట్టుకున్న మనకైన ఇంప్రెషన్స్ ఇవన్నీ స్టోర్ అవ్వటం, స్టోర్ ప్లేస్ అంటారు దీన్ని. ఇది హార్డ్ డ్రైవ్ లాగా అన్ని విషయాలన్నీ స్టోర్ చేస్తుంది. ఇప్పుడు మనం గులాబ్ జామున్ తిన్నాను అనుకోండి, అది ఎలా ఉంటుందో దాని యొక్క రుచి అవన్నీ మన మన చిత్తలో స్టోర్ అయి ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ టైం తిన్నప్పుడు గుర్తొస్తుంది కూడా, ఓ ఇది ఇలా ఉంటుంది అని. ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని చూశారు, ఆ వ్యక్తిని చూసి గుర్తుపెట్టుకుంటున్నారు అంటే ఎక్కడ గుర్తుపెట్టుకుంటున్నాం మనం, అది ఎక్కడ స్టోర్ అవుతుంది? సో అలా చాలా చాలా ఇంప్రెషన్స్ ఎన్నో జన్మల్లో జరిగినాయన్నీ ఇలా మెమరీలో స్టోర్ అయిపోయి ఉంటాయి. మనం ఫోటో తీస్తాము, వీడియో తీస్తాము, మొబైల్లో సేవ్ చేస్తాం కదా, అదేవిధంగా చిత్తలో కూడా సేవ్ చేస్తాం. అయితే అహంకారం అని ఉంటుంది నెక్స్ట్. ఇప్పుడు చిత్త అంటే అర్థమైంది, అన్నీ స్టోర్ చేసుకునేది చిత్త అహంకారం అంటుంది. అహంకారం ఏంటంటే, అది మనకున్న ఇన్ఫర్మేషన్ని ఒక బౌండరీలాగా వేస్తుంది, ఇది నేను అని చెప్తుంది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చాలా భూమి ఉంది, మనం ఒక కాంపౌండ్ వాల్ కట్టుకొని ఇది నా ఇల్లు అంటాం మనం, అంటే ఈ ప్రదేశం నాది అని మనం మార్క్ చేస్తాం. అదేవిధంగా ఒరిజినల్ చిత్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనం ఒక కోట తీసుకొని అహంకారం పెట్టుకొని ఇది నేను అంటాం మనం. ఈ శరీరంలో ఉన్న నీళ్లు నావి, జలం నాది, అగ్ని నాది, ఈ శరీరంతో దాన్ని కవర్ చేసుకున్నాం. సో అదేవిధంగా ఈ అహంకారం ద్వారా మనం ఒక బౌండరీ కట్టుకొని నేను ఇంత గొప్పవాడిని, నేను ఇది, నా ఐడెంటిటీ ఇది, ఇలా మనం ఒక ఐడెంటిటీని ఏర్పాటు చేసుకుంటాం. ఇది నా ఇల్లు అని మనం బోర్డు పెట్టుకుంటాం, ఈ నిలయం ఆ నిలయం అని, అంటే మనం ఐడెంటిఫై చేస్తాం. సో అదేవిధంగా మనం ఈ అహంకారం ద్వారా మనం ఇది ఐడెంటిఫై చేసుకుంటాం, ఓకే నేను ఫలానా ఫలానా వ్యక్తిని అని. అయితే ఈ అహంకారం ఇది చాలా గట్టిగా ఉంటే మంచిది, దాని ద్వారా జనాలు కార్యాలు కూడా మంచిగా చేస్తారు. అహంకారం వీక్గా ఉన్న వ్యక్తి ఏది సాధించలేరు. ఈ అహంకారం చాలా ఇంపార్టెంట్ ఐటెం కావాల్సింది. ఎవరికైతే గట్టి అహంకారం ఉంటుందో వారు ఎక్కువ సాధించగలుగుతారు. అఫ్ కోర్స్ రైట్ డైరెక్షన్ రాంగ్ డైరెక్షన్ అది డిఫరెంట్ విషయం. రాంగ్ అహంకారం, మిథ్య అహంకారం ఉంటే అది మన్ని తప్పుదోవలో తీసుకెళ్తుంది. అదే సరైన అహంకారం ఉంటే మంచి డైరెక్షన్లో వెళ్తాం. ఆ విధంగా అయితే ఎవరికైతే ఈ అహంకారం నశిస్తుందో అటువంటి వ్యక్తి ఇతరుల గురించి వాళ్ళ మనసులో ఉన్నది కూడా తెలుసుకోగలుగుతారు. అఫ్కోర్స్ అది పెద్దగా ఏం ఉపయోగం లేదు, అది అవసరం లేనటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో కాకపోతే ప్రాణాయామం చేసి కొంతమంది అహంకారాన్ని తొలగించుకుంటే బౌండరీ తీసేశారనుకోండి, అందరి గురించి తెలుస్తుంది. అంటే వాళ్ళు ఏం సేవ్ చేసుకున్నారో, వీళ్ళ మొబైల్లో ఏముందో, వాళ్ళ మొబైల్లో ఏముందో, అన్ని మొబైల్లో ఏమున్నాయో తెలుస్తాయి. దానివల్ల పెద్దగా ఏం ఉపయోగం ఉండదు. కానీ కొంతమంది అలా ఉంటారు. ఒక డాక్టర్ ఉన్నారు, ఆయనకు కూడా ప్రాణాయామం ద్వారా కొంచెం యోగ ద్వారా ఈ యొక్క అహంకారాన్ని కొంచెం తొలగించుకున్నారు. దాని ద్వారా ఏంటంటే ఎవరైనా పేషెంట్ ఆయన ఇంటి నుంచి బయలుదేరక ముందే ఆయనకి ఏం రోగం ఉందో ఆయనకి తెలిసిపోతుంది. అలా తెలుసుకోవటం వల్ల ఆయన ప్రొఫెషన్కి ఉపయోగపడుతుంది, కానీ ఇన్ జనరల్గా పెద్దగా ఏం ఉపయోగం ఉండదు. అయితే ఈరోజు మనం దీని తర్వాత ఏంటంటే బుద్ధి మనస్సు వీటి గురించి కూడా చాలా వివరంగా తీసుకొని తర్వాత ప్రాణాయామం ఎలాగ చేయాలి, దానివల్ల ఏం ఉపయోగం మనం చర్చించుకుందాం. అయితే ఈరోజు ఏం డిస్కస్ చేసామంటే మన శరీరం వేరువేరు రకాలుగా వేరువేరు సైన్స్ ప్రకారంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ అర్థం చేసుకునే ఒకే ఒక పర్పస్ ఏంటంటే ఏ రకంగా మనం హ్యాపీగా ఉంటామన్నది. అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటంటే హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. సో ఈ యొక్క పద్ధతి ప్రకారంగా మనం ఈ కర్మ నుంచి బయటపడతాం. ఏదైతే దుఃఖం కలుగుతుందో కర్మ నుంచి, దాని నుంచి బయటపడటానికి వెళ్తాం. సో అందుకే వేరువేరు మ్యాప్స్లో ఏదైతే మనం ఈ యొక్క దేశాన్ని అర్థం చేసుకుంటామో అదేవిధంగా రకరకాలైన మ్యాప్స్ ఉంటాయి, అదేవిధంగా రకరకాలైన సైన్స్ ద్వారా శరీరాన్ని అర్థం చేసుకుంటున్నాము. అయితే ఈ యొక్క పద్ధతి ప్రకారం ఏంటంటే మనం కర్మ బంధం నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. కర్మ బంధం ప్రహాస్యసి, మనకి భగవద్గీతలో కృష్ణ కూడా అర్జునకు చెప్తున్నారు. సో బుద్ధియోగం ఇమాంశును, ఈ బుద్ధియోగం చెప్తున్నాను, బుద్ధవ శరణం అన్విచ్చ కృపణా ఫలహేతవ. సో ఈ యొక్క బుద్ధి యోగం గురించి నేను చెప్తున్నాను, ఈ బుద్ధి ఉపయోగించుకో, లేకుంటే నువ్వు జస్ట్ ఏదో ఈ ఫలితాల గురించి ఆశిస్తూ ఇక్కడే ఒక కృపణలాగా ఉండిపోతావు ఈ భౌతిక సంసారంలో అని. ఈ యొక్క పద్ధతి ద్వారా ఏంటి మనం అర్థం చేసుకుంది, ఫస్ట్ ఈ యొక్క ప్రాణవాయువు. ప్రాణవాయువు ఏం చేస్తుంది, ఈ శరీరాన్ని ఆత్మతి కనెక్షన్ ఇస్తుంది. ఎందుకంటే ఇది జడ వస్తు, అది ఆధ్యాత్మిక వస్తువు. కనెక్షన్ ఎలా ఉంటుంది, ప్రాణవాయువుగా ఉంటుంది. ప్రాణవాయువులో ఏదన్నా లోపం ఉంటే మనకి శరీరం లోపం ఉంటుంది. అందుకే యోగాసన వీటన్నిటి ద్వారా ఏం చేస్తున్నాం అంటే ప్రాణవాయువును బ్యాలెన్స్ చేస్తున్నాం. కానీ ఆ ప్రాణవాయువు మనకు అంత పూర్తిగా అర్థం కాదు. మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఈ నాలుగు లెవెల్స్ ఏంటి, చిత్త, అహంకార, మనస్సు, బుద్ధి. వీటిని మనం అర్థం చేసుకోగలం, ఎందుకంటే మన ముందు ఆల్మోస్ట్ పర్సీవ్ చేయగలుగుతాం, దాని పట్ల కొంచెం అవగాహన కలుగుతుంది మనకి. చిత్త అంటే ఏంటి, అదో పెద్ద హార్డ్ డిస్క్ అన్ని స్టోర్ చేసుకుంటానికి. అహంకారం అయితే ముందేం అర్థం చేసుకోవాలి, ఈ ఏవైతే శక్తులు ఉన్నాయో భగవంతుడు చెప్పినాయో అన్ని మొత్తం వ్యాప్తి చెంది ఉన్నాయి, దాంట్లో కొంత భాగం నాకు ఇవ్వబడింది. ఇవన్నీ శక్తులు ఎవరు, భగవంతుడి, కొంత భాగం నాకు ఇవ్వబడింది. జలము, పృథ్వీ, అగ్ని, వాయు, ఆకాశం మనకు ఇవ్వబడింది. అదేవిధంగా అహంకారం, మనసు, బుద్ధి కూడా ఒరిజినల్ శక్తి నుంచి మనకు కొంచెం ఇవ్వబడింది. మన చిత్త ఏంటంటే మనకున్న ఇంప్రెషన్స్ అన్నీ దాంట్లో సేవ్ చేసుకుంటాం. అహంకారం ఏం చేస్తుంది, ఒక బౌండరీ వేసి పెడుతుంది, ఓకే నువ్వు ఇది అని చెప్తుంది. తర్వాత మనసు, బుద్ధి ఏంటి, వాటి యొక్క కార్యాలు ఏంటి, ముందు సెషన్లో మనం చర్చించుకుందాం. హరే కృష్ణ.